ఇప్పుడు దశరథుడు సుమంత్రుణ్ణి పిలిచాడు. ఈ సభాసదులు ముఖ్యమైన వాళ్ళందరూ ఉండగానే రాముడిని కూడా ఇక్కడికి పిలిపిద్దాం, ఈ వార్త రాముడికి కూడా చెబుదాం, రాముడి ముఖం చూద్దాం. తక్షణం తీసుకురానగానే సుమంత్రుడు హుటాహుటిని బయలుదేరాడు. కొంతమందికి ఏదైనా పని చెప్తే ఎడతరా చేస్తారు, ఒరే గ్రాసుడు మంచినీళ్ళు తేరా అంటే వాడు కూర్చుని లేవడు, మనం మంచినీళ్ళు వచ్చేయమనుకుంటాం. అలాంటి వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం? కానీ సుమంత్రుడు అలా కాదు, నోట్లో మాట నోట్లో ఉండగానే ఏం చేయాలో అన్నీ ఎరిగినవాడు, గ్రహించినవాడు, బుద్ధిశాలి, చురుకైన వాడు గనక తక్షణం ఒక దివ్యరథాన్ని సంసిద్ధం చేసుకున్నాడు. వేగంగా బయలుదేరాడు. రాముడికి ఈ వార్త చెప్పాడు, దశరథుడు నిన్ను తీసుకురమ్మన్నాడు కానీ రాముడు మహావేగంగా అక్కడికి వచ్చేసాడు. తండ్రి చెప్పాక ఆలస్యం చేయకుండా వెంటనే రావడం రాముడు అలవాటు. ఉన్నవాడు ఉన్నట్టే పైన ఉత్తరీయం వేసుకుని వచ్చేస్తాడు ఆయన. అలా రామచంద్రుడు సుమంత్రుడి యొక్క రథం ఎక్కి సభాభవనానికి వచ్చాడు. సభాభవన వేదిక మీద కూర్చున్న వాళ్ళకి, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకి, పక్కన కూర్చున్న వాళ్ళకి దూరం నుంచి రథం రావడం కనపడుతుంది. ఆ రథం వస్తూ ఉంటేనే రాముడు వస్తున్నాడని అందరికీ అర్థమైపోయింది. అందరూ అటే చూస్తూ ఉండగా రామచంద్రుడు గంధర్వ తేజస్సుతో ఠీవిగా దీర్ఘబాహువులతో ఆజానుబాహుడు అన్నారన్నమాట ఆయన్ని. అంటే మోకాళ్ళ వరకు ఆయన చేతులు ఉంటాయి. అలాంటి బాహువులతో మంచి సౌందర్యంతో అలంకరించుకుని అక్కడికి వస్తున్నాడు ఆయన. అలా రాముడు సభలోకి వస్తూ ఉంటే అందరూ కూర్చున్న చోట మధ్యలో నడిచొస్తూ ఉంటే రామచంద్రుడు దశరథుడు రెప్ప వెయ్యకుండా కొడుకుని చూసి మురిసిపోయాడు. రాముడు అలా వస్తున్నాడు, దశరథుడు కంటి మీద రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తూ, ఆహా నా రాముడు ఏమి సౌందర్యం, ఏమి బుద్ధి అనుకుంటూ ఆ రాముడిని చూసి మురిసిపోయాడు. ఆయన ముఖం చూసేవాళ్ళకి అర్థమైపోతుంది, తనివి తీరటం లేదు రాముడిని చూసే కొద్దీ, ఇంకా 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 చూడాలనుకుంటున్నాడు. సుమంతుడు రాముడిని తీసుకొచ్చాడు. రాముడు వచ్చాడు, తండ్రి పాదాలకు నమస్కరించాడు. ఎంతమంది ఉన్నా తండ్రికి మాత్రం పాద నమస్కారం చేయటం రాముని లక్షణం. రాముడు ఎప్పుడు కాళ్ళకే దండం పెడతాడు తండ్రికి, డాడీ అని ఇలా చెయ్యత్తాడు. దిక్మాల చేతులు వీళ్ళను తండ్రి కనపడితే ఒక చెయ్యి ఎత్తడం ఏంటంటే, అసలు ఒంటి చేత్తో ఇలా నమస్కారం చేస్తే ఏది ఒక్క చెయ్యి ఉన్నవాడిని పక్కనెట్టండి, రెండు చేతులు ఉండి కూడా ఒంటి చేత్తో నమస్కరిస్తే ఈ చెయ్యి నరికేస్తానన్నాడు యముడు యమలోకంలో. రాబోయే జన్మల్లో వికలాంగులు ఇవ్వబడతారనమాట. అందులో ఎప్పుడూ కూడా పెద్దలు కనపడితే ఇలా రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరించండి, అంతేగాని ఒంటి చేత్తో నమస్కారం చేయకూడదు. అది దరిద్రపు బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయం అది. అంతేగాని ఇలా అనడం, ఇలా అనడం, ఇలా అనడం ఇవన్నీ కూడా నీచ మతములకు సంబంధించినవి. రెండు చేతులు వినయంగా జోడించి నమస్కరించటం ఆర్షధర్మం, ఇవన్నీ పాటించాలి. అలా రాముడు నమస్కరించగానే దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, పూర్వం కౌగిలించుకున్నాక ఈ నెత్తి మీద వాసన చూసేవారు, మూర్ధాఘ్రాణము అంటారు దాన్ని. కొడుక్కి ఈ శిరస్సు పైభాగంలో ముక్కు పెట్టి వాసన చూస్తే ఆయువు పెరుగుతుందట, అందుకని పిల్లలకు ఆయువు పెరగాలంటే మూర్ధాఘ్రాణం చేయండి అన్నారు అని ఇలా వాసన చూసి ప్రేమగా తల నిమరాలి. అలా మూర్ధాగ్రహణం చేయాలంటే పిల్లలు ఏం చేయాలి, శుభ్రంగా తలంటుకుని తల సువాసనతో అట్టే పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ పేరుతోటి 7 రోజుల పాటు తిరిగి వచ్చి 7వ రోజున పొద్దున తలంటుకోకుండా వస్తే మూర్ధాగ్రహణం ఏం చేస్తాం, స్పృహ తప్పిపోతాం వాసన చూస్తే. నాకు కొంతమంది శిష్యులు తగులుతారు, స్నానం బాగా చేసి కాస్త రుద్దుకుని కాస్త చెట్టు కొట్టుకోరంటే కొట్టుకోరు వాళ్ళు, ఆ వాసన చూస్తే నేను ఫెయింట్ అయిపోతూ ఉంటాను. అందులో ఎప్పుడు కూడా ఈ శుచి కూడా ఉంటే ఆరోగ్యానికి మంచిది. శుచి వల్ల సంపదలు వస్తాయి, శుచి వల్ల ఆరోగ్యం ఉంటుంది, శుచి వల్ల అందరూ మనకు మిత్రులు అవుతారన్నమాట. అంటే మన పురాణములు కేవలం కథే కాకుండా అందులో ప్రతిదాని మన కథలో ఒక అంతరార్థం కూడా మనకి చెబుతున్నాయి. అలా మూర్ధాగ్రహణం చేశాడు. ఆ తర్వాత ప్రేమగా రామా అని సంబోధించాడు. అక్కడ ఉంది ఆ సంబోధనలోనే ఉంది, కుమార అనలా, మై డియర్ సన్ అనలేదు, కొడుకా అనలేదు. రామ ఆత్మజప్రియక, ఆయన ఎప్పుడూ కూడా రాముడు ఇష్ట కనుక రామానే సంబోధిస్తాడు. రామ రామ అంటే ఈ వంకతో తరించవచ్చు అని పెద్దలు చెప్పారు ఆయనకి, వశిష్ఠాదులు చెప్పారు. చీటికి మటికి కుమార అనకు, పుత్ర అనకు, రామ అను, ఈ వంకతో అయినా కుమారుణ్ణి రామ అని పిలిస్తే చివరికి నువ్వు రాముడి దగ్గరికి వెడతావని చెప్పారులేండి, అందుకని రామ అనేవాడు ఆయన ఎప్పుడు. నాయన నువ్వు ఆత్మీయుడివి, హితుడివి, నీ గురించి కొడుకు కనుక ఎక్కువ పొగడకూడదు. పుష్యమిలో చంద్రుడుంటే ఎలా ఉంటావో అలా వెలిగిపోతూ ఉంటావు, కాబట్టి పుష్యమి నక్షత్రం రాబోతోంది, ఆ రోజు నిన్ను పట్టాభిషిక్తుని చేద్దామనుకుంటున్నాను. ఈరోజు నుంచి నువ్వు యువరాజువు కాబోతున్నావు. పునర్వసు నక్షత్రం నీకు జన్మ నక్షత్రం, పుష్యమి నీకు సంపత్తార. తారాబలం ప్రకారంగా పుష్యమి ఈయనకి సంపత్తార అవుతుంది. ఎప్పుడు తాను పుట్టిన నక్షత్రం జన్మ నక్షత్రం అని పిలువబడుతుంది. అంటే ఉదాహరణకి రాముడు పునర్వసులో పుట్టాడు కనుక ఒకటో వేలు తీసుకోండి, రాముడికి పునర్వసు ఇది జన్మ నక్షత్రం అంటారు ఒకటి. ఆ తర్వాత నక్షత్రం పునర్వసు తర్వాత ఏమిటి, పుష్యమి, అది సంపత్తార. ఆశ్లేష మూడోది, ఇది ఏమవుతుందనమాట, విపత్తార అవుతుంది. నాలుగో నక్షత్రం ఏమవుతుంది, మఖ అనేది క్షేమతార అవుతుంది. నాలుగు క్షేమతార అంటారనమాట. ఆ తర్వాత మఖ తర్వాత పుబ్బ, ఇదేమవుతుంది ప్రత్యక్తార అవుతుంది, వ్యతిరేకతార అవుతుంది. తర్వాత పుబ్బ తర్వాత ఏమవుతుంది, ఉత్తర నక్షత్రం. ఇది రామచంద్రుడికి ఆరవ నక్షత్రం, అంటే సాధనతార పునర్వసుకి. కాబట్టి ఆరో నక్షత్రం సాధనతార అంటారు, అది మంచిదన్నమాట, మళ్ళీ పనుకొస్తుందన్నమాట. ఈ ఉత్తర తర్వాత ఏమవుతుంది, హస్త. ఇది ఆయనకి నైధనతార, నిధనత్వం అంటే చచ్చుట లేక దూరంగా అయిపోవుట. అందులో ఏడవది పనికిరాదు. ఎప్పుడు తారాబలం తొమ్మిది వేళతో లెక్కట్టనమాట, మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ తొమ్మిది వేళకే సరిపోతాయి. ఆ తర్వాత వచ్చేటటువంటి దీని తర్వాత హస్త తర్వాత చిత్త స్వాతి తర్వాతది, చిత్త ఎనిమిదోది, ఇది మిత్రతార. తొమ్మిదోది పరమమిత్రతార. ఈ తారాబలంలో ఒకటి పనికిరాదు, రెండు పనికొస్తుంది, మూడు పనికిరాదు, నాలుగు పనికొస్తుంది, ఐదు పనికిరాదు, ఆరు పనికొస్తుంది, ఏడు పనికిరాదు, ఎనిమిది తొమ్మిది పనికొస్తాయి. ఇలా తారాబలం చూసుకోవాలి. మళ్ళీ జన్మతార ఉపనయనమునకు మంచిదండోయ్, పెళ్లికి ఉపనయనానికి జన్మతార మంచిది, అన్నప్రాసనకి మంచిది. అందుకే కదా కృష్ణుడు బోర్లా పడితే జన్మ నక్షత్రమందొక్కనాడు అన్నారు. ఆయన జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం నాడే ఆయనకి బొబ్బట్లు పోసి ఫంక్షన్ చేసింది యశోదాదేవి. అన్నిటికీ మళ్ళీ జన్మ నక్షత్రం పనికిరాదనేది లేదు. రాముడికి పునర్వసు పుష్య తర్వాత పుష్యమీ నక్షత్రం సంపత్తార. అందువల్ల పుష్యమీ నక్షత్రంలో సంపత్తారలో నీకు నేను పట్టాభిషేకం చేస్తాను. దీన్ని బట్టి దశరథుడు జ్యోతిశాస్త్రం కూడా ఎరిగినవాడు. సొంత పెత్తనంతో పురోహితులు నడపకుండా తనకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది ఆ ముహూర్తం? ముహూర్తం అంటే కేవలం నక్షత్ర బలమే కాదు, లగ్నం చూడాలి, అన్నీ చూడాలి. అదే వశిష్ఠుడిని నువ్వు పెట్టు ముహూర్తం అంటే బాగుండేది కదా. కాబట్టి వశిష్ఠుడు ముహూర్తం పెట్టలేదు రామాయణంలో, దశరథుడే ముహూర్తం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని ఫైనల్గా ఈ ముహూర్తంలో ఈ కార్యక్రమం చేద్దామనుకుంటున్నామండి కుల పురోహితుల వారు, మీరేమంటారు అంటే ఇంకేమంటాం, నువ్వేమంటే అదే అంటాం, కాదంటే తంట అంటారు వాళ్ళు. ఈ విధంగా అన్నీ చెప్పాడు ఆయన. నాయన నువ్వు రేపటి నుంచి యువరాజు అవుతావు కనుక, రేపంటే రేపు రాబోయే పట్టాభిషేక ముహూర్తం రోజు నువ్వు యువరాజు అవుతావు కనుక ఇంకా వినయంగా ఉండు, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. మహారాజుకి ఎప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. కొన్ని నియమాలు చెప్పారండి ఇక్కడ, కామక్రోధ సముత్థాని త్యజేత వ్యసనాని చ. రాజు కాగానే మొత్తం వ్యసనములు విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలి? వేశ్యాలోలత్వం పనికిరాదు, వేశ్యాల జోలికి పొరపాటు వెళ్ళకూడదు. స్త్రీలోలుడైతే ఎంత రాజైనా నాశనం అవుతాడు. ద్యోతం పేకాట పనికిరాదు, మృగయ వేట పనికిరాదు, మధ్య మాట్లాడితే మద్యం తాకూడదు, బార్రు బార్రు దేకు హజారు బార్రు దేకు అని ఎక్కడ చూసినా బార్రుల దగ్గరికి వెళితే మహారాజు అన్నవాడు దివాళా ఎత్తుతుంది, వాడి వాడు బతుకుపోతాడు. కాబట్టి మద్యం పనికిరాదు. వాక్పారుష్య, కఠినంగా మాట్లాడకూడదు అని క్రూరంగా పలకూడదు, మృదువుగా మాట్లాడాలి. అదండత, చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేయకూడదు. అర్థ సంతోషణం అంటే డబ్బును పాడు చేయకూడదు. డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో అదొక పెద్ద కళ్ళండి. డబ్బు ఎప్పుడు కూడా అనవసరంగానూ ఖర్చు చేయకూడదు, ఖర్చు చేయవలసిన చోట ఖర్చు చేయకుండానూ ఉండకూడదు. నీకు వచ్చే జీతం ఓ పాతిక వేలు నలభై వేలు అనుకుందాం, నలభై వేలు జీతం వచ్చేవాడు ఐదేసి వేలు డొనేషన్ ఇస్తే రేపొద్దున వీడి బతుకు ఏమవుతుంది? నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా అదే రాముడే చెబుతున్న మాట వినండి, రామాయణం చెబుతున్న మాట. నీ జీతమును బట్టి నువ్వు డొనేషన్ ఇవి, నీకు నలభై వేలు జీతం, నువ్వు నీ కుటుంబం బతకడానికి ఓ పాతిక వేలు ముప్పై వేలు అవసరం అవుతుంది, అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ దానం చేసుకోవాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి అర్ధదోషణం అని పేరు. అంటే వచ్చిన డబ్బంతా తగలేసి కుటుంబాన్ని చూడకపోతే మహాపాపం. నీకు కుటుంబం అక్కర్లేనప్పుడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? సన్నాసం పుచ్చుకోవచ్చుగా. వీడిని సన్యాసి అంటారు, ఎందుకంటే సన్యాసి కాదు. సన్యాసికి సన్యాసికి తేడా ఏంటంటే యావత్తు తేడా, యావత్తు తేడాయే. సన్యాసి కింద యావ ఉంటుంది కదా, సన్యాసికి యావ ఉండదు అవునా? అంచేత యావత్తు తేడా, మొత్తం యావత్తు తేడా. ఒకప్పుడు నన్ను అవధానంలో అడిగితే ఇదే సమాధానం చెప్పాను, తర్వాత మళ్ళీ ఇంకో సమాధానం చెప్పాను. సన్యాసికి సన్యాసికి ఒక తేడా ఉంది. నాకు ఎవరు వద్దు అని అందరినీ వదిలి పెడితే వాడు సన్యాసి, వీడెందుకు పనికిరాడరా అని మీరు వదిలేస్తే వాడు సన్యాసి. అంటే మనం వదిలేస్తే వాడు సన్యాసి, మనల్ని వాడు వదిలితే సన్యాసి, సన్యాసి మనల్ని వదులుతాడు, సన్యాసిని మనం వదులుతాం అన్నమాట. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. మహారాజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆర్థిక విషయంలో. అర్థదూషణము అనేది కూడా ఒక వ్యసనం అన్నమాట. తన ఆదాయమును బట్టి ఖర్చు పెట్టవలను. ఇది మీరు పిల్లలకి చెప్పండి, ముఖ్యంగా మాబోటి వాళ్ళని చెప్పడం కాదు, మీరు కూడా చెప్పండి. డబ్బుని మితిమీరి ఖర్చు పెట్టరాదు. అలాగని పిసిరిగొట్టుతనంతో ఎవరికీ దానం చేయకుండా దాచను దాచకూడదు. అలా ఉండడం చాలా అవసరం. అలా ఉంటే వాడు రాజు అవుతాడు. వ్యసనములు ఈ అర్థదోషణం పనికిరాదు. ఇంకా వేట ప్రమాదం, పగటిపూట నిద్రించడం రాజులకి పనికిరాదు. ఇతరుల మీద అభాండం వేయడం అది ఇంకా ప్రమాదం. గర్వం ప్రమాదం. నృత్యం మీద ఎక్కువ పిచ్చ పనికిరాదు. జపం చేస్తున్నప్పుడు పాటలు వినకూడదు అంటే గీత ఆసక్తి అంటారు. సంగీతం మీద కూడా ఆసక్తి కొంతమందికి పిచ్చ ఎక్కువ. నేను చూస్తుంటా కొంతమందిని జపం చేసుకుంటూనే ఉంటారు, లోపల టేప్ రికార్డ్ అలాగే రామ కోదండ రామ అనే పాట కొంతనయ్యం అనుకోండి, పిచ్చి పాటలు కూడా పెట్టుకుంటారు. అసలు పాటలు వినకూడదండి పొద్దుటిపూట. పొద్దుటిపూట నువ్వు జపం చేయాలనుకుంటే జపం చెయ్యి, పాట వినాలనుకుంటే పాట విను. సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యావందనం ఉండాలి. ఓ పక్కనేమో ఇది వాగుతూనే ఉంటుంది, ఇదో పక్కనేమో వీడు జపం చేస్తూనే ఉంటాడు. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా ఓం భూర్భోత్సవ. ఇదేంటిది ఇప్పుడు ఎందుకే నువ్వు భూర్భోత్సవానికి గాయత్రి మంత్రం చెప్పిస్తున్నావా సుందరి అని చెప్పిస్తున్నావా? హాయిగా జపం అయిపోయాక అప్పుడు వినండి సుందరి నీ వంటి దివ్య స్వరూపం అని. అంతేగాని రెండు మిక్స్ చేయకూడదు. అది కూడా వ్యసనమే. గీతాలు ఎక్కువ వినడం కూడా వ్యసనమే. వాద్యముల మీద కూడా శృతిమించిన ఆసక్తి తర్వాత కాలక్షేపానికి తిరగకూడదు, వ్యర్థ కాలక్షేపానికి. పైశూన్యం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరాలు చాడీలు చెప్పటం, ఇవన్నీ దోషములు. తన పురమును రక్షించుకోకపోవడం దోషం. ఇవన్నీ విడిచిపెట్టు అని ఇంత స్పష్టంగా రాముడంత గొప్పవాడికి దశరథుడు చెప్పాడు. దశరథుడు కూడా అంతో ఎంతో కామానికి లొంగినవాడే కదా, అయినా జాగ్రత్తగా ఉన్నవాడే కదా, అందువల్ల అనుభవంతో చెబుతున్నాడు ఆయన. ఇవన్నీ చెప్పి నాయన దగ్గర కూర్చొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈలోపు ఈ రాముణ్ణి దశరథుడు సభలోకి పిలిపించాడు. ఏమిటి అని రాముడి యొక్క కొంతమంది అనుయాయులు, కౌశల్యకు కూడా ప్రీతిపాత్రులు లేని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళంతా ఇది చూశారు, విన్నారు. వెంటనే పరుగు పరుగున ఏది, ఇంకా రాముడు దశరథుడు సభలోనే ఉన్నారు, ప్రజలు అక్కడే ఉన్నారు, వీళ్ళు మాత్రం హుటాహుటిన పరుగు పరుగున కౌశల్య దగ్గరకు వచ్చేశారు. అమ్మా కౌశల్య, శుభవార్త, దశరథులు వారు నీ పెద్ద అబ్బాయిని నీ అబ్బాయిని యువరాజ పట్టాభిషిక్తుడి చెయ్యాలని నిర్ణయించారనగానే ఆవిడ కూడా బ్రహ్మానంద భరితురాలైపోయింది. కౌశల్యకు కూడా చాలా ఆనందం కలిగింది. వెంటనే ఆ వచ్చిన వాళ్ళకి వెండి బంగారం గోవులు రత్నాలు బహుకరించింది. మంచి వార్త తెచ్చారు కదా, అందువల్ల మంచి వార్త తేగానే వాళ్ళకి కానుకలు ఇచ్చింది, మిఠాయి పెట్టింది. హిందీ వాళ్ళు మూహు మిఠా కర్ణ అంటారు, ఏదైనా మంచి వార్త చెప్పగానే ఇంత లడ్డూ పెడతారు. మళ్ళీ డాల్డా లడ్డూ అయితే గొంతుకు పోతుంది, అందుకని నేతితో వచ్చేసిన లడ్డూలే పెట్టింది ఆవిడ. వీళ్ళు ఇక్కడ ఆనందంతో ఉన్నారు. అక్కడ సభాభవనంలో రాజుగారు ఆనందంతో ఉన్నారు. పౌరులందరినీ క్రమక్రమంగా రాజుగారు పంపేసి రాముణ్ణి కూడా, నాయన ఇక నువ్వు అమ్మగారి భవనానికి పో అన్నాడు. అందరినీ పంపాడు. ఇంకా కేవలం మంత్రులు మాత్రమే మిగిలారు. మంత్రులారా, రేపే పుష్యమీ నక్షత్రం, ఈ పగలంతా గడిచాక ఈ రాత్రికి రాముడి చేత దీక్షా కంకణ ధారణ చేయిస్తాను. రేపు ఉదయం పుష్యమీ నక్షత్ర సుముహూర్తంలో పట్టాభిషిక్తుని చేస్తాను అని మళ్ళీ ఇంకోసారి చెప్పి తాను కూడా అంతఃపురానికి తన భవనానికి వచ్చాడు. ఎందుకో ఈ పూట మళ్ళీ రాముడిని చూడాలనిపించింది ఆయనకి. ఒకటి ఆనందం, మరొకటి కలవరపాటు, ఏదో తెలియని ఒక భీతి కూడా ఆయన లోపల ఉంది. ఈ పట్టాభిషేకం జరుగుతుందా లేదా అనే బెంగ ఉందండో ఆయనకి. అందుకే ఆయన వెంటనే మళ్ళీ సుమంత్రుణ్ణి పిలిచి ఎందుకో రాముణ్ణి మరొక్క పర్యాయం చూడాలనిపిస్తోంది, తక్షణం వెళ్ళి నేను చూడాలనుకుంటున్నానని ఇక్కడికి తీసుకురా అన్నాడు. సుమంత్రుడు ఏం చెప్పినా చేస్తాడు కనుక
ఏమోనండి రాత్రిపూట లేక పగటిపూట లేక సంధ్యా సమయం రాముడు వస్తాడా లేడా అని మళ్ళీ ప్రశ్న వేయాలి. బయలుదేరాడు, రాముడి దగ్గరకు వచ్చాడు. రామా, మీ తండ్రి గారు నిన్ను రథం ఎక్కించి తీసుకురమ్మన్నారనగానే రాముడికి ఎందుకు కొంచెం అనుమానం వచ్చింది. రామ తం ప్రాప్తం శంకాన్వితోభవత్. ఇందాకే కదా మా నాన్నగారు సభలోకి పిలిపించాడు, మళ్ళీ ఇంటికి ఎందుకు రమ్మంటున్నాడు? పట్టాభిషేకం జరుగుతుందా ఆగిపోతుందా అని శంకించేటండి ఆయన కూడా ఒక క్షణకాలం. ఏదో కారణం లేకుండా వెంటనే రమ్మండు, ఏమైనా మార్పులు వచ్చాయా అనుకుని వెంటనే, సుమంత్ర మళ్ళీ ఇంత వెంటనే ఎందుకు వచ్చావు, వెంటనే ఎందుకు రమ్మన్నారు నాన్నగారు అన్నట్ట. ఏమో పూజ్యుడైన మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారు, ఇదే నాకు తెలిసింది అన్నాడు ఆయన. ఇంకా ఆలస్యం చేయలేదు రాముడు, ఎందుకు ఏమిటని ప్రశ్నించకుండా సుమంత్రుడు వెంట వచ్చి రథమెక్కి బయలుదేరాడు. క్షణాలలో రాజభవనం దగ్గరికి, మహారాజు గారి భవనం దగ్గరికి రథం వెళ్ళింది. రథం దిగాడు, అంతఃపురంలోకి వెళ్ళాడు ఆయన. రాముడిని చూడటం తోటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆయన, అక్కును చేర్చుకున్నాడు. ఎంత పెద్దవాడైనా కొడుకును ఒక క్షణం తొడ మీద కూర్చోబెట్టుకోవడం పూర్వం మహారాజులకి ఆనందంగా ఉండేది. ఎంత పెద్దవాడైనా పిల్లలు పిల్లలే కదా, పిల్లవాళ్ళకి పిల్లలు పుట్టినా తనకి మాత్రం వాళ్ళ పిల్లల కిందే కనపడతారట. అలా కనపడతారు కాబట్టే పితృప్రేమ మాతృప్రేమ అన్నారు. తర్వాత రాముడిని పక్కనే కూర్చోబెట్టుకుని, తండ్రి నా వయస్సు అంతకంతకీ పెరిగిపోతున్నది, ముసలివాణ్ణి అయ్యాను. నేను ఇంతకాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను, సుఖాలు అనుభవించాను, భోగాలు అనుభవించాను, తినవలసినవి తిన్నాను, త్రాగవలసినవి తాగాను. నా అదృష్టవశాత్తు బంగారం లాంటి కుమారుడు పుట్టావు, సకల కళా కోవిదుడి విలువు. ఇంకా నాకు మిగిలింది ఒకటే ఒక కోరిక, అదేమిటి? నీకు పట్టాభిషేకం చేయటం. నీకు పట్టాభిషేకం జరిగిందంటే నేను సంతోషంగా వానప్రస్థం స్వీకరిస్తాను. మంత్రులు, పురోహితులు, సామంతులు అందరూ కూడా నీ పట్టాభిషేకమే కోరుకుంటున్నారు. ఈ విషయం ఇందాకే చెప్పారు కదా నాన్నగారు, మళ్ళీ ఇది చెప్పడానికే పిలిపించారు అనుకుంటావేమో, ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను నేను. ఈ మధ్యన నాకు భయంకరమైన కలలు వస్తున్నాయి, అపశకునాలు జరుగుతున్నాయి, ఏమిటో తెలియదు కానీ. సనిర్ఘాత దివోల్కాచ పతతీహ మహాస్వన అవష్టబ్ధం చ మే రామ నక్షత్రం దారుణైర్గ్రహైః ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాంగారక రాహుభిః ప్రాయేణహి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజాహి మృత్యుం ఆప్నోతి ఘోరాం వాపదం రుచ్యతి. నాకు అపశకునుములు తోస్తున్నాయి, నిద్రపోతున్నప్పుడు రాత్రి చెడ్డ కలలు వస్తున్నాయి, పగటిపూట పిడుగులు పడుతున్నాయి, ఉల్కలు రాలుతున్నాయి. రాత్రి నిద్రపోతే దరిద్రపు కలలు, పగలేమో అపశకునాలు, ఎడమ కన్ను ఎడమ చెయ్యి ఎడమ కాలు ఎదురుతోంది, ఇది సరిపోవా అని ఉల్కలు రాలుతున్నాయి ఆకాశం నుంచి, పిడుగులు మేఘం లేకుండా పడుతున్నాయి, మేఘం లేకుండా మెరుపులు కనపడతాయా, పిడుగులు పడతాయా, అవి కూడా జరుగుతున్నాయి. ఇంకెంతంత చుక్కలు ఉంటాయి, ఉల్కలు అంటారు, అవి రాలేయి అంటే ఏదో గండం రాబోతున్నదని అర్థం. ఇది కాక నా జాతకం కూడా మారిపోయింది. నా జన్మ నక్షత్రంలో క్రూర గ్రహాలైన సూర్యుడు, కుజుడు, రాహువు ముగ్గురు చేరారు. సూర్యుడు, కుజుడు, రాహువు జన్మ నక్షత్రంలో లేక జన్మరాశిలో చేరితే అటువంటి వాడు 2 రోజుల్లోపు మరణిస్తాడు, 2 లేక 3 రోజుల్లో వెళ్ళిపోతాడు, ఎక్కువ రోజులు ఉంటాడు. ఆయన చెప్పినట్టు అయింది కదండి, మర్నాడు పట్టాభిషేకం అయిపోయింది, రాముడు వెళ్ళిపోగానే ఆయన వెళ్ళిపోయాడు పాపం. అంటే దీన్ని బట్టి దశరథుడు జ్యోతిశాస్త్రం కూడా ఎరిగినవాడు కనుక తనకేదో మృత్యువు రాబోతుందని ముందే గ్రహించాడు ఆయన. నాయన నీకు విషయం చెబుతున్నాను విను, ఈదృశానాం సముద్భవే అంటే ఇటువంటి అపశకునములు, ఇటువంటి కళలు వచ్చినప్పుడు, జన్మ నక్షత్రంలోకి సూర్యకుజ రాహువులు చేరినప్పుడు రాజాహి మృత్యుమాప్నోతి, రాజుగారు చచ్చిపోతాడు, మృత్యుమాప్నోతి అన్నాడు ఆయన, డైరెక్ట్గా చెప్పాడు రాజు మరణిస్తాడు, లేదా భయంకరమైన ఆపదైనా పొందుతాడు. ఇవాళ చంద్రుడు నీ జన్మ నక్షత్రమైన పునర్వసులో ఉన్నాడు, రేపు నీకు సంపత్తారైన పుష్యమిలో చేరుతున్నాడు, కాబట్టే రేపు పట్టాభిషేకం మంచిదని దైవజ్ఞులు కూడా చెబుతున్నారు. నా మనస్సు ఆందోళన పొందుతోంది, తొందరపాటు గురవుతోంది. ఎంత తొందరగా నిన్ను పుష్యమీ నక్షత్రం ఉండగా పట్టాభిషక్తుని చేద్దామా, సింహాసనం మీద కూర్చోబెడదామా అనుకుంటున్నాను. అందుకే మళ్ళీ ఉద్విగ్నతని అదుపులో పెట్టుకోలేక నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా అంగీకరించావు. నాన్నగారు ఇందాకే చెప్పారు కదా రేపు పట్టాభిషేకం అని, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెబుతున్నారు అనుకుంటావేమో. దానికి కూడా ఇంకో కారణం ఉంది. నా కష్టాలు నా అపశకునాలు పక్కనట్టు, రాజు సింహాసనం మీద కూర్చునే ముందు రోజున దర్భల మీద పడుకుని ఇష్టదేవతల్ని పూజించి చేతికి దీక్షా కంకణం కట్టుకోవాలి. ఎప్పుడైనా పదవిలోకి వెళ్లే ముందు ఏం చేయాలట, దేవతల్ని పూజించటం అనే ఒక సంప్రదాయం ఉంటుంది. దానికి ముందు ఏం చేస్తారు, చేతికి ఒక కంకణం కట్టుకుంటారు. ఈ కంకణం అనేది 6 నెలల ముందు నుంచి పట్టాభిషేకానికి రేపటి రోజు అన్నంత వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చుట. అంటే ఉదాహరణకి ఒక 6 నెలల్లో నేను రాజును అవుతానంటే ఆ రోజు కూడా మొదలెట్టచ్చు. లేదా రేపే పట్టాభిషేకం అనగా రేపు సింహాసనం మీద కూర్చున్నా ప్రమాణ స్వీకారం చేసినా దీక్షా కంకణ ధారణ చెయ్యాలి. ఆ తర్వాత దేవతల పూజ చెయ్యాలి. ఆ తర్వాత నియమనిష్టలతో దాన ధర్మాలు చెయ్యాలి. దర్భల మీద కానీ కొత్త దుప్పటి మీద కానీ పడుకోవాలి. మహాత్ములకి జ్ఞానం తెలుసు కనుక పట్టాభిషేకానికి ముందు అవన్నీ చెయ్యాలని చెప్పారు మన పెద్దలు. అవేమీ లేకుండా కూర్చుంటే ఉపయోగం లేదు. అందుకే ఇక్కడ ఆయన ఏమన్నాడు, నిన్ను నియమాలు పాటించుంటున్నాను, నువ్వు నీ భార్య సీత ఈ రాత్రి ఉపవాసంతో ఉండండి, దర్భల మీద పడుకోండి, దీక్షగా జపం చెయ్యండి, రేపు ఉదయం స్నానం చెయ్యండి, సంధ్యావందనాలు చేసుకోండి, దాన ధర్మాలు చేసుకోండి. ఆ తర్వాత పట్టాభిషిక్తుడు ఒక భార్యతో సమేతంగా సింహాసనం మీద కూర్చోవాలి. ఇంకా మీ తమ్ముడు భరతుడు శత్రుఘ్నుడు ప్రస్తుతం కేకయ దేశంలో ఉన్నారు. వాళ్ళకి కబురు వెళ్ళి రావడం కష్టం, ఎందుకంటే ప్రయాణానికి 2-3 రోజుల పైన ఎక్కువ పడుతుంది. కాబట్టి రేపు పట్టాభిషేక ముహూర్తానికి రారు. వాళ్ళు వచ్చేలోపు నువ్వు పట్టాభిషిక్తుడు అయితే మంచిదని కూడా నాకు అనిపిస్తోంది. చెప్పకుండా చెబుతున్నాడు ఈయన, భరతుడు వచ్చేలోపు నువ్వు పట్టాభిషిక్తుడు అయితే మంచిది అనుకున్నాడు. కానీ లేదని చెప్పమంటారా, భరతుడే కనుక అక్కడ ఉంటే పట్టాభిషేకం అయి తీరుతుంది, ఆగదు. నిజంగా భరతుడు అంటే ఈ గొడవ జరుగుతుందా, చీల్చి చండాడేడు మందరని వాళ్ళ అమ్మని డెప్ప మీద వడిచ్చుకునేనే సరే అవసరమైతే రాముడికి పట్టాభిషేకం చేస్తాడు. అందుకే రాముడికి జరగకూడదు కాబట్టే పట్టాభిషేకం ఇన్ని గందరగోళాలు జరిగాయి. పాప వీరికి మాత్రం మనస్సులో ఏమో భరతుడు ఎలా ఉంటాడో అనిపించిందిట. ఆ మాట నేనన్నల్లా, ఇక్కడ 27వ శ్లోకంలో ఏమన్నాడు తెలుసా, భరతుడికి నువ్వంటే చాలా ఇష్టం, అయినా ఎప్పుడూ ఎవరిని నమ్మకూడదు, కింతు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి సతాంతు ధర్మ నిత్యానాం కృత శోభిచ రాఘవ. రామా, ఎంత మంచివాడికైనా మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనుష్యుల మనస్సులు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు, ఇవాళ ఉన్న మంచితనం రేపు ఉండదు, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి భరతుడు వచ్చేలోపు నువ్వు పట్టాభిషిక్తుడు అయిపోవాలి. భరతుడి విషయంలో ఇది తప్పింది, కానీ వ్యవహారంలో నిజమేగా మరి దశరథుడు అన్నట్టుగా మనుషులకి వాళ్ళున్న ప్రేమ రేపు ఉంటుందా? చాలామంది చూస్తూనే ఉంటాం కదా. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో మనుషుల యొక్క మనస్సు తెలియదు. అందువల్ల పట్టాభిషేకం జరగాలి. అందుకే నిన్ను ఇంకొకసారి చూసి ఇవన్నీ చెప్పుకోవాలనిపించింది, ఇక వెళ్ళిరా అన్నట్ట. రాముడు తండ్రికి నమస్కరించి బయలుదేరాడు. ఈలోపు కౌశల్య కూడా చాలా సంతోషపడిపోయింది, రాముడికి స్వాగతం చెప్పింది. నా తండ్రి, రేపు పొద్దున నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు, మీ నాన్నగారు ఏమన్నారు అనగానే సీతతో పాటుగా దీక్షా ధారణ చేయమన్నారు, దర్భల మీద పడుకోమన్నారు, ఉపవాసం చెయ్యాలి అని మా నాన్నగారు చెప్పారనగానే అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా ఆవిడ చేసింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుందో కౌశల్య కూడా, తన కుమారుడు యువరాజు అవుతాడు, తద్వారా నేను రాజమాత అవుతాను అనుకుని ఇప్పుడు ఆవిడ వత్సరామ చిరంజీవ హతాస్తే పరిపంథినః, నాయనా నువ్వు 10 కాలాలు వర్ధిల్లుదువుగాక, నీ శత్రువులంతా నశించిపోదురుగాక, నువ్వు రాజ్యాన్ని చేపట్టి తల్లికి తండ్రికి అందరికీ ఆనందం చెయ్యి, నీ తల్లులందరికీ ఆనందం కలగజేయి. తల్లి అంటే ఇవిడ ఒక్కతే కదగా, కైకేయికి సుమిత్రకి అందరికీ బ్రహ్మానందం కలిగించు, నీ సోదరులు కన్నబిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళందరికీ ఆనందం కలిగించు. నేను నిన్ను చూస్తే విష్ణువును చూచిన ఆనందం పొందుతున్నాను. నేను ఒకప్పుడు అందుకే విష్ణువు కోసం జపం చేశాను, భగవంతుడైన వాసుదేవుడిని పూజించాను, పురుషే పుష్కరేక్షణే పురుషోత్తముడైన పద్మాక్షుణ్ణి
భగవంతుణ్ణి విష్ణువుని పూజించిన పుణ్యం వల్ల నువ్వు పుట్టావు, అందుకే రాజ్యలక్ష్మి నిన్ను వరుస్తోంది, నువ్వు విష్ణు స్వరూపుడివి, నిన్ను వరించబోతున్నది రాజ్యలక్ష్మి అన్నది. ఇప్పుడు రాముడు ఈ ఆశీర్వచనం తీసుకున్న వెంటనే ఏం చేశాడో తెలిసిన, సీతకే చూడ లక్ష్మణునికేసి తిరిగాడు. లక్ష్మణ ఇలా దగ్గరికి రా, ద్వితీయం మే అంతరాత్మానం, నువ్వు నా రెండో ప్రాణం, నా ప్రాణం కనబడటం లేదు నువ్వు కనబడుతున్నావు అంతే తేడా. అంటే కనబడుతున్న ప్రాణం బహిప్రాణం నా ప్రాణం, నే రాజు అయితే నువ్వు రాజు అయినట్టే. ఈ భవనం, ఈ అంతఃపురాలు, ఈ రత్నములు, ఈ భోజనములు, భోగములు అన్నీ నీవే, నేను అనుభవించే ప్రతి వస్తువు నీదే, మనిద్దరికీ భేదం లేదు, ఈ రాజ్యం అంతా నీదే అనుకోమన్నాడు. పాపం లక్ష్మణుడు ఏం చేశాడు, అలాగే అన్నీ నావే అనలా, రాముడికి పాదాలకు నమస్కరించాడు. అంటే నీ పాద నమస్కారమే నాకు రాజ్యం భోగం, నాకు వేరే రాజ్యం వద్దన్నాడు ఆయన. ఇప్పుడు రామచంద్రుడు తన యొక్క అంతఃపురానికి, సీత ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. లక్ష్మణుడు కూడా తన దారిని తాను వెళ్ళిపోయాడు. క్రమంగా చీకటి పడుతోంది కదా ఇక, అందుకని వంశగురువుని, కులగురువుని వశిష్ఠుడిని మళ్ళీ పిలిపించాడు దశరథుడు. మహాత్మా, ఉపవాసాది వ్రతాలు చేయమని నా కుమారుణ్ణి పంపించాడు, ఎక్కడెక్కడున్న పురోహితుల్ని పిలిపించండి, ఋత్విక్కుల్ని పిలిపించండి, మహాత్ముల్ని పిలిపించండి, రాముణ్ణి ఉపవాస దీక్షకు కావలసినటువంటి ఏర్పాట్లలో నిమగ్నుణ్ణి మీరే చెయ్యండి. రాముడికి దీక్ష వహించమన్నాను, కానీ దీక్ష చేయించడానికి పురోహితుడిని కూడా పంపాలి కదా, కాబట్టి ఏర్పాట్లు చూసుకోండి, రాముడికి దీక్ష మీరే ఇప్పించండి అన్నాడు. దశరథుడు కొన్ని జాగ్రత్తలు బాగా పడ్డాడు, ఎందుకంటే తెల్లారితే పట్టాభిషేకం, ఈయన ఈ రాత్రి దర్భల మీద పడుకోవాలి, చేతికి దీక్షాకర్కణ ధారణ చేయాలి, ఇవన్నీ ఎవరు చేయించాలి, కుల పురోహితులు చేయించాలి. కుల పురోహితుడు ఎవరు, వశిష్ఠుడు. కాబట్టి ఆ పని చెయ్యని మళ్ళీ వశిష్ఠుడిని పంపాడు. వశిష్ఠుడు రథమెక్కి రామభవనానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో రాముడికి తెలుసు కనుక వినయంగా ఆయన్ని లోపలికి తీసుకొచ్చాడు. రాగానే ఆచమనము, సంకల్పము, నిర్విఘ్న పూజ ఇవన్నీ కూడా దగ్గరుండి వశిష్ఠుడు చేయించి సీతారాములకు దీక్షనిచ్చాట. ఇప్పుడు మీరు ఈ రాత్రి దర్భల మీద పడుకొని భగవత్స్మరణ చేసుకోండి అన్నాడు ఆయన. వాళ్ళు హాయిగా పడుకున్నారు. ఇంకా రాత్రి అయోధ్యానగర పౌరులు నిద్రపోతే ఒట్టు, ఎవరికీ పెద్దగా నిద్ర పట్టట్లా, అందరూ రాత్రి కూడా వీధుల్లోకి వచ్చేసారు. ఇసుక వేస్తే రావటం లేదట వీధులు. తెల్లవారుతుంది, రామచంద్రుడు ప్రభువుతాడు అని ఆనందోత్సాహాలతో మాట్లాడుకుంటున్నవాళ్ళు, గానం చేస్తున్నవాళ్ళు, రాముడి మీద పాడుతున్నవాళ్ళు, కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళు, నగరమంతా అలంకారం చేస్తున్నవాళ్ళు, కళ్ళాపు దొల్లుతున్న ఆడవాళ్ళు, ముగ్గులు పెడుతున్న ఆడవాళ్ళు, ధ్వజస్తంభాలు, మామిడి తోరణాలు కడుతున్నటువంటి వాళ్ళు, అరటి చెట్లు కడుతున్నటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి కోలాహలతో ఆ నగరం అంతా నిండిపోయింది. అంతా కోలాహలమే. ఆనాటి అయోధ్య వైభవం వర్ణించలేం. ఇంద్రుడు పట్టాభిషిక్తుడవుతున్నప్పుడు దేవతలు ఎంత కోలాహలం చేశారో అయోధ్యానగర వాసులు అంత కోలాహలం చేశారట. మా అందరికీ నరేంద్రుడు అవుతున్నాడు రామచంద్రుడని. ఇలా అందరూ ఎవరి ఆనందాల్లో వాళ్ళు ఉన్నారు. మహానుభావుడు రాముడు దీక్షలో ఉన్నాడు, ఉపవాస దీక్ష వహించాడు, దర్భల మీద పడుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడెక్కడ చూసినా సరే రాముడి యొక్క కీర్తనలు వింటూ ఉన్నాడు. ఆయన చెవుల్లో కూడా రాముడి మీద పాటలు పడుతూనే ఉన్నాయి. ఇంకొక విశేషం తెలుసిన, ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ఊళ్ళల్లో వాళ్ళు, దూరంగా ఉన్న పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్ళు, జానపదులు అంటే బాగా కుగ్రామాలు, అడవుల్లో ఉన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాల వాళ్ళు కూడా వచ్చేసారటండి అప్పటికప్పుడే. ఎలా తెలిసిందో వార్త, వాళ్ళు కూడా జానపదులు కూడా పాడుకోవడం మొదలెట్టారట. ఇక్కడ రాశారు, జానపద ప్రాప్తాహ జానపదాహ జనాహ, అయోధ్యా నగరానికి జానపదులు వచ్చారు. జానపదులు పాటలు చాలా బాగుంటాయి కదండి, చక్కగా ఎంత బాగుంటాయో, నేను కొన్ని పాటలు వాళ్ళు వింటూ ఉంటానమాట. అంతట రాముల వారు అంగన సీత నగూడి అని వాళ్ళు పాడుతూ ఉంటే అబ్బాబా ముచ్చటగా ఉంటుంది. అని చెప్పాలంటే మంచి పాటలు కంటే ఆ పాటలే బాగుంటాయి. మా చిన్నప్పుడు ఒక జానపదుల పాట ఉండేది, ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్న పోయినది, ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్న పోయినది. ఆడవాళ్ళకి ముక్కుకి ముక్కెరు ఉండాలి కదా, ఈ ముక్కు పుడక లేకట ముక్కు చిన్నపోయిందిట. అందుకని ఏం చేయాలి, నీ ముగ్గురు తమ్ముల నమ్మి ముక్కుకి ముక్కు పుడక చేయించు, అంతే నాకు చాలు, తమ్మలపాకు తొడిమే 10,000, అందరి పోలే అడిగేదాన్ని కాను, కొందరి పోలే కొసరేదాన్ని కాను, నాకేం వద్దు అంతే నాకు చాలు అంది.
అంటే మొగుండితంగా ఆనందపడిపోయి అంతే చాలు ఇంకేం వద్దంటుంది మా ఆవిడ అనుకున్నట్ట. తమలపాకుకి తొడిమి ఉంటుంది కదా, తొడిమి చాలు, అందరిలాగా అడగను, కొందరిలా కొసరను అని. ఆ తర్వాత ఏమంది, ముక్కు పుడక లేదు ముక్కుకి, నీ ముగ్గురు తమ్ముళ్ళని అమ్మేసి ముక్కు పుడక చేయించు, ఇంతే ఇంకేం వద్దు. చేతికి కంకణం లేదు, అందువల్ల చెయ్యి చిన్నపోయింది, మీ చిన్న చెల్లెళ్ళు అమ్మేయి చేతికి కంకణం చేయించు, అమ్మను అమ్మేయి వడ్డాణం చేయించు, ఇలా మొదలెట్టేది. అలా ఎన్నెన్ని చక్కని జానపదుల పాటలు అనమాట, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఇలాంటి పాటలు ఎంత బాగుంటాయో వినడానికి అనమాట. ఆ పాటలతో నగరం అదొక ఆనందం పొందింది. అందుకే లవకుశ సినిమా తీసేటప్పుడు వాళ్ళు అంత జాగ్రత్తగా పాటలు పాడారండి. అందులో ఎన్ని పాటలు ఉంటాయి సార్, సంస్కారం కలిగిన వాళ్ళ పాటలు ఒక రకంగా ఉన్నాయి. రామన్న రాముడు కొదండ రాముడు అందాల రాముడు వచ్చాడురా, ఐ సీతమ్మ తల్లితో వచ్చాడురా అని జానపదులు వీధుల్లో పడుకునే పాటలు పాడారు వాళ్ళు. ఔచిత్యం అంటే అన్నమాట, అన్ని రకాలైన ఆనందాలు ఉండాలి. అసలు నన్ను అడిగితే ఈ మంచి కచేరీల కంటే అప్పుడప్పుడు జానపదుల పాటల్లో మరింత మాధుర్యం ఉంటుందన్నమాట. ఇవన్నిటితో కోలాహలంతో నగరం అంతా నిండిపోయింది. ఇది ఇలా ఉండగా అందరికీ తెలిసింది కానీ పాపం ఇంకా కైకమ్మకి తెలియలేదు, కైకాదేవి గారికి తెలియలేదు. ఈ కైక దశరథుని చిన్న భార్యల ముగ్గురులో చిట్ట చివరి భార్య. ఈయనకి బాగా వయస్సు వచ్చాక ముదిరిపోయాక వివాహం చేసుకున్నాడు. అందుకే వృద్ధస్య తరుణి విషం అన్నారు, ముసలాడికి పడుచు పెళ్ళం విషం లాంటిదిట, దానికి ఉదాహరణ ఇది అన్నారు. ఈయనకి పడుచు పెళ్ళం అంటే చాలా అభిమానం కూడాను. ఆవిడ కేకయ్య దేశపురాజు కూతురు గనక కైకేయి అన్నారు. ఈ కైక అయోధ్య నగరానికి వస్తున్నప్పుడు ఆవిడతో పాటు కొంతమంది దాసీయులు వచ్చారు, అరణపు దాసులు అంటారన్నమాట, కట్నంగా వాళ్ళు కూడా వస్తారు. అందులో ఒక కుబ్జ, ఒక గూనిది ఉన్నది. ఈ గూనిదాని పేరు మందర. అది రాముడి పట్టాభిషేక సుముహూర్త సమయానికి ఏదో అనుకోకుండా బిల్డింగ్ ఎక్కిందిట, తన భవనం మీదకి ఎక్కింది. కైక భవనం పక్కనే కౌశల్య భవనం ఉన్నది. ఈ భవనం చాలా ఎత్తైన బిల్డింగు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కింది. చంద్రుడు ఉదయిస్తున్న సమయం అది, అటువంటి భవనం మీదకి ఎక్కింది. పక్కనున్న కౌశల్య భవనం మీద కోలాహలం కనపడుతోంది. ఆ బిల్డింగ్ పై నుంచి చూసిందిట ముందు ఈ గూనిది ఇలా కళ్ళు పెట్టుకు చూసింది. నగరంలో ఎక్కడ చూసినా కోలాహలం ప్రతిధ్వనిస్తోంది, శబ్దాలు వినపడుతున్నాయి, అందరూ అలంకారం చేస్తున్నారు, ధ్వజ పతాకాలు రెపరెపలాడుతున్నాయి, గుర్రాలు ఏనుగులు తిరుగుతున్నాయి, వీధుల్లో కళ్ళాపులు జల్లిన చోట జల్లుతున్నారు, ముగ్గులు పెడుతున్నారు, సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారు, మంచి గంధపు నీళ్లు కొడుతున్నారు, వాద్యాలు మోగుతున్నాయి, జై శ్రీరామ్ అనే మాటలు వినపడుతున్నాయి. అదంతా చూసి దానికి మతిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న కౌశల్యాభవనం కనపడింది. కౌశల్యాభవనం మీద కౌశల్య దగ్గర పనిచేసే ఒక దాది, ఈ దాది చిన్నప్పుడు రాముణ్ణి కూడా ఎత్తుకు పెంచింది టండోయ్. అందుకని రాముణ్ణి ఎత్తుకు పెంచిన కౌశల్య యొక్క ఒకనొక దాదిని ఒక సేవకురాన్ని చూసింది. అది కూడా అలంకరించుకుని కిరీటం పెట్టుకుంది, పైగా పూల కిరీటం. వసనీదుంప దగ్గర నువ్వు కూడా కిరీటం పెట్టుకున్నావు, ఏదో ఉంది ఇక్కడ అనుకున్నది. అనుకుని రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి, ఏమే ఇలా రా అంది. వసి దౌర్భాగ్యాలను నువ్వు పిలిచేవారి మనసులో అనుకుని ఈ గూనిదంటే అందరికీ కొంచెం అసహ్యం, ఎందుకంటే ఇది గిల్లి కజ్జాలు పెట్టడం, ఇక్కడి అక్కడ చెప్పడం, అక్కడికి ఇక్కడ చెప్పడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటుందండి. మీకు రహస్యం చెప్పనా, రావణుడి వంటి నీచుడి రాజ్యంలో ఉన్న విభీషణుడి లాంటి వాడు సద్బుద్ధితోటే ఉంటాడు, రాముడి రాజ్యంలో ఉన్న మందర లాంటి వాడు ఉంటారు, వాళ్ళని ఎవరు మార్చలేదు. రాముడి దగ్గర ఉన్న మందర బుద్ధి మారల, రావణుడి దగ్గరున్న విభీషణ బుద్ధి మారల. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనకు పుట్టుకతో వచ్చే బుద్ధి అంతదే ఎలిగ్గా పోదు. అది ఎందుకు కారణం ఏదైనా భగవంతుడి దగ్గరున్నంత మాత్రం చేత మారతామా, పాపాత్ముల దగ్గర ఉంటే వ్యసనాలు వస్తాయా? మనం చూస్తూనే ఉన్నాం కదా, రావణాసుడి దగ్గర ఉన్న వాళ్ళంతా నరమాంసం తినేవాళ్ళు, కళ్ళు తాగేవాళ్ళు, పరస్త్రీలను అపహరించేవాళ్ళు, క్రూరులు. కానీ ఒక్క విభీషణుడు పరమ ధర్మపరాయణుడు, యావజ్జీవితం మద్యం ముట్టలేదు, నరమాంసం ముట్టలేదు, ఎప్పుడూ భగవద్భక్తితో ఉన్నాడు. అదనమాట, ప్రాంతం కాదు బుద్ధి బాగుండాలి. ఎక్కడున్నా ఆయా వ్యక్తుల సంస్కారం అటువంటిది. అందువల్ల ఇదేంటంటే ఏమే
కౌసల్యదాది, మీ అమ్మగారు మీ యజమానురాలు కౌసల్య జనాలకి ధనం పంచిపెడుతోంది, బంగారం వెండి పంచిపెడుతోంది, అలంకారం చేసుకుంది, మీ బిల్డింగ్ అంతా కోలాహలంగా ఉంది, నగరం అంతా సంతోషంతో తిరుగుతున్నారు, ఎక్కడ చూసినా ఉత్సాహంతో పాటలు పాడుకుంటున్న వాళ్ళే కనపడుతున్నారు. ఏమిటి కారణం? మీ అమ్మగారు ఏదన్నా యజ్ఞం చేయబోతున్నారా, ఘనకార్యం చేయబోతున్నారా, లేక దశరథ మహారాజు గారు ఏదన్నా ఘనకార్యం చేస్తున్నారా? అలాంటప్పుడే మీ అమ్మగారు అందరికీ దానధర్మాలు చేస్తారుగా అంది. రేపు మా యువరాజు గారు యువరాజు అవుతున్నారు, నా చేతిలో పెరిగిన రాముడికి పట్టాభిషేకం అనే ఆనందంతో ఉందిగా ఈ దాసిది, కౌసల్యదాసి, అందుకని అది ఆనందం పట్టలేక నిజంగా చెప్పకూడదని తెలుసు ఆవిడకి. ఏది మందరికి ఏం చెప్పకూడదు, ఏదైనా చెబితే నోట్లో నువ్వు కింద నానదు, ప్రమాదం అని తెలుసు. అయినప్పటికీ ఆనందం పట్టలేక ఏం చేసిందనమాట, మందరా ఆమాత్రం తెలియదిటే నీకు, నా చేతుల్లో పెరిగిన మన యువరాజు గారు రామచంద్ర ప్రభు రేపు నిజంగా ప్రభు అవుతున్నాడు, వచ్చి అదే ఈ ఆనందానికి మూల కారణం అని చకచక వెళ్ళిపోయింది, దిగి వెళ్ళిపోయింది. అది అలా వెళ్ళగానే ఈ గూనిమందర కర్ర పోటేసుకుని విస 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 మెట్లు దిగి కిందకు వచ్చేసింది, కొత్త కొత్త ఉడికిపోయింది. నా చేతులలో పెరిగిన భరతుడికి పట్టాభిషేకం జరగకుండా ఈ కౌసల్య దాది చేతిలో పెరిగిన రాముడికి పట్టాభిషేకం అంత కసి వచ్చింది దానికి. నిజానికి ఈ మందర వెనకతో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇది ఒక గంధర్వ స్త్రీ, దీని గురించి అధ్యాత్మ రామాయణంలో చెప్పారు. ఒకప్పుడు దేవసభలో బృహస్పతిని తిట్టింది, బృహస్పతి నువ్వు భూలోకంలో నీచ స్త్రీవై పుట్టు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతి శాపం వల్ల భూలోకంలో పుడతావు, పుట్టడం అక్కడ ఎక్కడా కాదు, కైకేయికి దాసిగా పుడతావు, పుట్టి ఒక గొప్ప దేవకార్యాన్ని నిర్వహిస్తావని ఆ శాపాన్ని మార్చాడు. అందువల్లే దీనికి దుర్బుద్ధి అన్నమాట. ఈ కథే జరగకపోతే రామచంద్రుడు అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్ళకపోతే ఇంట్లో కూర్చుని భోజనం చేయడానికి ఆయన వచ్చింది. భోజనం మనం ఎలాగో చూస్తున్నాం కదా. కాబట్టి రాముడు దుష్ట శిక్షణ కోసం అవతరించిన వాడు, కేవలం రాజ్యపాలన చేయడానికి కాదు. అందుకే అన్ని ఎరిగెరికి కూడా ఎలా జరగాలో అలా జరుగుతాయి అంతే. ఇది పరుగు పరుగును వెళ్ళి కింద మంచి మంచం మీద హంసతూలికాతల్పం మీద అలా ఒయ్యారంగా పడుకుని పాటలు పాడుకుంటోంది కైకేయి. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఉత్తిష్ట మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే ఉపప్లుత మఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే. ఎంత మాట ఉందండి, మూఢే అంది. ఓసు మూర్ఖురాలా లేవే అంది. కైకేయిని చిన్నప్పటి నుంచి ఎత్తు పెంచిందిలేండి, అందుకని ఎప్పుడైనా కోపం వస్తే తిట్టే అధికారం కూడా దాని దగ్గర ఉందట. అంత రాణిగారి దగ్గర పనిచేస్తూ దాసీగా ఉంటూ కూడా ఏమీ మూర్ఖురాలా, మంచం మీద దర్జాగా పడుకున్నవే లేవే, నీకు భయంకరమైన ఆపద రాబోతోంది, నువ్వు సర్వనాశనం కాబోతున్నావు, అది తెలియక దర్జాగా నిద్రపోతున్నావా, అక్కడ తాగల, మీ ఆయనకి నువ్వంటే ఇష్టం అనుకుంటున్నావు, మీ ఆయన ఒట్టి మోసగాడు, నీ మీద ఏ ప్రేమ లేదు ఉన్నట్టు నటిస్తున్నాడు, పెద్ద భార్య అంటే ఆయనకి ఇష్టం, చిన్న భార్య అయిన నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు, మీ ఆయన అంత నాటకాలు ఆడేవాడు మరొకడు లేడు, అసలు ఆస్కార్ అవార్డు వాడికి ఇవ్వచ్చు, అనురాగం నీ మీద లేదు. నువ్వు ఇంతకాలం నేను ఎంత అదృష్టవంతురాలని నా భర్త గారు గీచిన గేటు దాటడు అనుకుంటున్నావే, ఇది భ్రమ. గ్రీష్మకాలంలో అంటే వేసవకాలంలో నదిలో నీళ్లు తగ్గిపోతాయి, అలాగే మీ యవ్వనం తగ్గిపోతుంటే మీ ఆయనకి నీ మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది అనగానే తెల్లబోయి, మందరా ఏమన్నా కాస్త పుల్ల నీళ్లు పుచ్చుకొచ్చావా, ఏమైనా తేడా ఆహారం తీసుకున్నావా, ఏమిటి కోపం అనగా, కోపమా తాపమా, జరిగేది నీకు తెలియాలి అందుకు చెబుతున్నాను. దేవి కైక, దశరథ మహారాజు గారు నీకు చెప్పా పెట్టకుండా యువరాజు పట్టాభిషిక్తుడిగా రాముడిని చేయబోతున్నాడు. రేపు రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నది, నీకు ఆపదొస్తే నాకు ఆపదొచ్చినట్టే. ఒకవేళ భరతాగ్రదుడికి రాముడికి పట్టాభిషేకం జరిగితే రాముడు నిన్ను నీ కొడుకుని అందరినీ అడవికి పంపేస్తాడు, నీ ఐశ్వర్యం పోతుంది, మీరంతా అడవిలో దిక్కులు ఎంత చవుచేస్తారు. అందుకే మీ ఆయన మోసంతో కపటత్వంతో నీ కొడుకుని అయోధ్య విడిచిపెట్టేలా చేశాడు, నీకు తెలియక
మా ఆయనకి ఎంతో ప్రేమ, అందుకే నా కొడుకుని కేకయ్య దేశానికి పంపాడు, అక్కడికి వెళ్ళి మేనమామ ఇంట్లో మా అబ్బాయి సుఖంగా ఉంటున్నాడు అనుకుంటున్నావు, అది ఎంత మోసం. మీ ఆయన కావాలనే నీ కొడుకుని మీ అన్నగారి ఇంటికి పంపాడు, మీ పుట్టింటికి పంపాడు. నీ కొడుకు అడ్డం తొలగించుకుని ఇప్పుడు ఎవరూ లేకుండా చేసి తన కుమారుడికి పట్టాభిషేకం చేయించుకుంటున్నాడు. ఎంత మాయకురాలివే, ఒళ్ళు పావులు పెట్టుకున్నట్టుగా ఇంతకాలం నీ భర్తని పెట్టుకున్నావు, నీ మొగుడు పావులు అంటాడు అంతే. ఇంకా పాము ఒళ్ళు ఉంటే దానికి పాలు వచ్చిన కాటి వస్తుంది, అలాగే నీ మొగుడు కూడా నువ్వు ఎంత ప్రేమగా చూసినా, నువ్వు ఎంత పాదసేవ చేసినా నీకు అన్యాయం చేస్తున్నాడు. ఎంత తెలివి తక్కువ దానివి, నువ్వు ఎక్కడ పుట్టావే వెర్రిదానా అనగానే పాపం ఇంకా అప్పటికి కైకకి దుర్బోధ ఎక్కలేదుగా. కైకకి చిన్నప్పటి నుంచి రాముడంటే ఎంతో ఇష్టం, లేదని చెప్పాలంటే కౌశల్య దగ్గర నుంచి రాముడిని లాక్కుని ఆవిడ ఎత్తుకునేదండి. చిన్నప్పుడు రాముడు ఎప్పుడో ఒకసారి నాకు చంద్రుడు కావాలన్నట్ట, అప్పుడు సుమంత్రుడిని పిలిచి అద్దం తెప్పించి అద్దం కింద పెట్టి ఆ చంద్రుడి బొమ్మ అందులో కనబడేలా చేసి, ఇదిగో రామచంద్ర అక్కడెక్కడో లేడు, చంద్రుడు ఇక్కడే ఉన్నాడు, ఆ చంద్రుడి కంటే ఈ చంద్రుడి ముఖమే బాగుంది అందుట ఆవిడ. అంత ప్రేమ రాముడంటే. అందుకే ఇప్పుడు మందర ఇలా చెప్పగానే ఇక ఉబ్బి తబ్బిబైపోయింది. మందర ఎంత మంచి వార్త చెప్పావే ఈ పూట, నా రాముడు నా చేతిలో పెరిగిన నా తండ్రి నా బంగారు తండ్రి రాజవుతున్నాడా, అబ్బాబ్బా ఈరోజు కదా నాకు నిజంగా నిద్రపడుతుంది, సుఖంగా నిద్రపోతాను, ఈరోజు నాకు పండుగ నాకు శుభం అనుకుని ఒక మంచి గొలుసు తీసి దాని చేతిలో పెట్టింది, ఒక రత్నాల గొలుసు చేతిలో పెట్టింది. ఆ గొలుసు ఇలా చేతితో తీసుకుని చి అని ఇలా విసిరి పారేసింది నేల మీద, టపక్కలు విసిరేసింది. ఇక ఉత్సృజ్య ఆభరణం తత్తన్నారంతే, విసిరి కొట్టింది ఆ గొలుసుని. ఒత్తప్పుడైతే ఆ గొలుసు కళ్ళకద్దుకొని కోట్లు ఖరీచేసి ఆ గొలుసు వెళ్ళ వేసుకునేదే. ఇప్పుడు మందర దుర్బోధ చేయడానికి వచ్చింది, రాముణ్ణి గెంటడానికి వచ్చింది, కైకేయిని పాడి చేయడానికి వచ్చింది, కనుక గొలుసు విసిరేసింది. మూర్ఖురాల, మళ్ళీ మూర్ఖురాలనే అంది. బాలిసా అంది, ఏడవలసిన సమయంలో ఎగిరి గంతులేసి ఆనందిస్తావా, నేను దుర్వార్త నీకు చెబితే శుభవార్త అనుకుని గొలుసిస్తావా, గొలుసుకు అదే నీ బతుకు పులుసవుతోంది, వెరిదానా నువ్వు అలుసు కాబోతున్నావు తెలుసుకో, రాజ్యాధికారం దూరం అయిపోతుంది నీ కొడుక్కి అది తెలియక ఏడుస్తున్నావు వేరేదానా. నీకు ఒక విషయం చెప్పనా, రాముడు స్వతసిద్ధంగా బలవంతుడు, సుగుణములు కలిగిన వాడు, ప్రజలందరి మన్నన అతనికే ఉంది, ప్రజలు ఎప్పుడు అతనికే ఓటేస్తారు, అతను పోటీ చేసినంతకాలం ప్రజల యొక్క ఓట్లన్నీ రాముడికే పడతాయి. అది కాక లక్ష్మణుడు ఎప్పుడూ ధనుర్ధారి అయి రాముడికి కూడా తిరుగుతూ ఉంటాడు, భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉన్నట్టుగా. ఇప్పుడు ఈ లక్ష్మణుడు రాముడికి అండగా ఉండగా రాముడికి ప్రభుత్వం వస్తే ఇంకా ఆ ప్రభుత్వాధికారం నుంచి రాముడిని దించటం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, ఇంకా రాముడికి భయం లేదు. అప్పుడు నీ కొడుకు బతికేమిటి, రామలక్ష్మణులు ఇద్దరు రాజ్యాన్ని చేస్తారు. అప్పుడు భరతుడు వచ్చి అన్నయ్య నా సంగతి ఏమిటంటాడు, అన్నా లేదు దున్నా లేదు పొమ్మని రాముడు వాడి గంటేస్తాడు. ఇప్పుడున్నంత మంచివాడు అనుకుంటున్నావేమో రాముడు, ఇప్పుడు మంచిగానే కనపడతాడు, రేపు రాజ్యం వచ్చాక అప్పుడు అతని అసలు రంగు బయటపడుతుంది, నీ తమ్ముడిని గంటేస్తాడు. కాకపోయినా నీ తమ్ముడికి ఏ అధికారం ఉండదు, ఒకవేళ రాజ్యం నుంచి బయటకు వెళ్ళకపోయినా అధికారం ఉండదు, తిండి ఉండదు, ఏదో బానిసల పడి ఉంటాడు, ఎప్పుడు నీ బతుకు బానిస తల్లి అవుతుంది. అదే భరతుడు రాజు అయితే నువ్వు రాజమాత అవుతావు. నా మాట విను, రాముడు రాజు కాకూడదు, నువ్వే రాజు కావాలి, నీవు రాజమాత అవ్వాలి, నేను రాజమాత దాదిగా ఉండాలి అనగానే ఇలా నోటికొచ్చి మాట్లాడుతున్న కైకే ఏమత్తం తొడకల, ఎంత మాట ఉన్నావు, ఇదే రాముడి గురించి నువ్వు అనవలసిన మాట. రాముడు బుద్ధిమంతుడు, సద్గురువుల దగ్గర చదువుకున్నాడు, అతడికి కన్న తల్లి కంటే నేనే ఎక్కువ ఇష్టం, తమ్ముళ్ళంటే ప్రేమ, అతనికి పట్టాభిషేకం జరిగితే మమ్మల్ని ఇంకా బాగా చూస్తాడు, తమ్ముల్ని ఇంకా ప్రేమగా చూస్తాడు, మాకు అంతకంతకీ గౌరవాలు పెరుగుతాయి, అందువల్ల అతని విషయంలో నువ్వేం అనుమానించక్కర్లా, అనవసరంగా అనుమానిస్తున్నావు అన్నది. అప్పుడు అది అందుట పెద్ద నిట్టూర్పు విడిచిపెట్టేది. దీర్ఘముష్ణం వినిశ్యస్య కైకేయీం యదమబ్రవీత్, ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదే వెర్రిపేనుగా అన్నది. అనర్థ దర్శిని మూర్ఖ్యాత్ నాత్మానమవబుధ్యసే శోకవ్యసన విస్తీర్ణే మజ్జంతి దుఃఖసాగరే, దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నా మునిగిపోయానని తెలియదు నీకు, నాశనమైపోతున్నానని గ్రహించలేకపోతున్నావు, ఎంత పిచ్చిదారివే. రాముడు రాజైతే ఆ తర్వాత అతని కొడుకు మళ్ళీ రాజు అవుతాడు, మళ్ళీ వాడి కొడుకు రాజు అవుతాడు. అప్పుడు భరతుడికి జీవితంలో రాజ్యం వస్తుందా? ఎప్పుడూ వాళ్ళ పెద్ద కొడుకులు రాజులు అవుతారు. కాబట్టి క్రమంగా రామరాజ్యం, రామపుత్ర రాజ్యం, రామపౌత్ర రాజ్యం. అప్పుడు భరతుడు చేతులు కట్టుకు తిరిగి ఒక దాసుడు అవుతాడు. అదే రాముడికి బదులుగా భరతుడు రాజైతే భరతుడి పెద్ద కొడుకు రాజు అవుతాడు, అప్పుడు నువ్వు రాజమాతగా ఉంటావు. అన్నిటికీ మించి రాముడి సంగతి నాకు తెలుసు. ఈ రాముడు భరతుడిని తాను పట్టాభిషిక్తుడు కాగానే అడవికో మరో దేశానికో పంపేస్తాడు, లేదా అసలు ఈ లోకంలో లేకుండా చేసేస్తాడు. ఇప్పుడే పుట్టింటికి పంపేశారు, ఇంకా భవిష్యత్తులో ఎక్కడికి పంపుతారో తెలియదు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్ముకు జీవించేవాడు కూడా చుట్టూతా పొదలు పెడతాట. అంటే ఏమిటి, తాను కొట్టాలనుకున్న చెట్టును ఎవరూ కొట్టకుండా ఉండడానికి చుట్టూ ముళ్ళకంచి వేస్తాడు. ముళ్ళకంచి ఉన్న చెట్టును ఎవరూ కొట్టరు. అలాగే చుట్టూ భటులుంటే అటువంటి వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. రాజు అయితే భటులు పక్కన చేరతారు రాముడు చుట్టూ, అప్పుడు రాముడిని ఎవరూ ఏం చేయలేరు. రామలక్ష్మణులు ఐకమత్యంతో ఉంటారు. ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు, నీకు రాముడి వల్ల వచ్చే నష్టం తెలియటం లేదు. రాముడు పట్టాభిషిక్తుడైతే నీకు తిండి ఉండదు, నీ కొడుక్కి తిండి ఉండదు, మీరు బానిస బతుకులు బతుకుతారు, అడవి పాలైపోతారు, దుర్భర జీవులు అయిపోతారు, ఇక శాశ్వతంగా మీరు ఎందుకు మనికి రాకుండా పోతారు అని పదే పదే చెప్పగా చెప్పగా ఒకసారిగా అయితే రెండుసార్లైనా చెప్పితే ఎక్కుతుంది. ఎక్కేసింది ఇప్పుడు కైకేయికి. ఇప్పుడు కైకేయిని కూడా పట్టుకుందిరండి, కలిపురుషుడు పట్టుకున్నాడు. అది వెంటనే ముఖం ఎర్రబడిపోయింది, పళ్ళు పటపట కొరికింది. ఎంత మంచివాళ్ళైనా చెప్పుడు మాటలు వింటారు కదండి. ఏలూరులో ఒక ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో 3 రోజులు ప్రవచనానికి ఉన్నాను నేను. ఆ ఇంట్లో ఒక దంపతులు నన్ను స్వాగతం ఇచ్చి పురాణం చెప్పడానికి పిలిచారు. భార్యాభర్తలు ఎంతో ఐకమత్యంతో ఉండేవారండి. ఏమొచ్చిందో తెలియనంతలో ఈ అబ్బాయి తల్లి వచ్చింది. రావడంతో కోడల మీద లేనిపోని చెప్పేది, అత్తమామల మీద ఎక్కించేది. ఈ మంచి కుర్రాడు పాడైపోయి పెళ్ళాన్ని తిట్టడం, కొట్టడం, అత్తగారిని విసుక్కోవడం చేసి చివరికి కాపురం పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు చెరువుతోట ఉన్నారు. ఎంత బాధపడుతున్నారో తెలుసా, 10 ఏళ్ల నుంచి నరకం అనిపిస్తున్నారు. ఎంత మంచివాడైనా చెడ్డ వింటే ఇలా పాడైపోతారు. దుర్బోధలు అందుకే చెవులోకి రాకుండా చూసుకోవాలి. మనం ఈ రామాయణం వింటున్నప్పుడు మంధర లాంటి వాళ్ళు ఉంటారు, కాపురాలు కూలుస్తారు, కొంపలు ఆరుపుతారు అని గ్రహించి సాధ్యమైనంత వరకు మన నిర్ణయం మనం తీసుకోవాలి. చెప్పేవాడు చెప్తారండి, వినేవాడికి బుద్ధి ఉండద్దా? చెప్పెడివారు చెప్పినను వినియడి వారికి ఉంచుక వివేకము పొట్టదే మాటలేటికిందని అంటాడు అనంతుడు భోజరాజీయంలో. చెప్పేవాళ్ళు చెబుతారు మనకి, మనం వినేవాళ్ళ బుద్ధి ఏమైంది? కాబట్టి ఎన్ని విన్నా మనం చెక్కు చెదరకుండా ఉండాలి, ఉంటే కుటుంబం నిలబడుతుంది. వినకపోతే ఇదిగో కైక వల్ల ఎంత అనర్థం వచ్చిందో తెలుస్తుందిగా. వెంటనే ఏమంది, నువ్వు బాగా చెప్పావు, ఈ క్షణమే రాముణ్ణి అడవిలికి పంపేస్తాను, భరతుణ్ణి యువరాజుని చేయిస్తాను, కానీ దానికి ఉపాయం ఏమిటే అంది. ఇప్పుడు అలా అడిగావు చెబుతాను, ఏ రకంగా అయినా రాముడికి రాజ్యం దక్కకూడదు, భరతుడికి రాజ్యం దక్కాలి, దానికి ఏం చేయాలో చెబుతా విను. కైక, ఒకప్పుడు దేవతలంతా శంబరుడు అనే ఒక రాక్షసుడితో యుద్ధానికి వెళ్ళారు. ఆ శంబరుడికి శతమాయుడు అని కూడా పేరు, వాడికే తిమిధ్వజుడు అని కూడా పేరు, వాడు మహామాయావి. ఈ శంబరాసురుడితో దేవతలు యుద్ధం చేసి ఓడిపోయారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, శంబరుడనే రాక్షసుడి చేతిలో మేము ఓడిపోయాం, వాడిని జయించాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. దశరథుడు మీకు సాయం చేస్తే, దశరథుడు అండ మీకుంటే శంబరుడు మిమ్మల్ని వదిలిపోతాడు, అనగా శంబరుణ్ణి చంపి మిమ్మల్ని రక్షించే శక్తి ఒక్క దశరథుడికే ఉంది అన్నాడు బ్రహ్మ. అప్పుడు దేవతలంతా దశరథుణ్ణి మాకు సాయం చేయమని కోరారు. అప్పుడు దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. మహాఘోర యుద్ధం జరిగింది ఎవరికి, దశరథుడికి శంబరుడికి మధ్యలో. శంబరుడు మహామాయవి కదటండి. దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దండకాం ప్రతి వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిధ్వజ ససంబర ఇతి ఖ్యాత శతమాయో మహాసుర దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైర నిర్జిత. దశరథుడు శంబరుడి యొక్క రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. శంబరాసురుడి రాజ్యం దండకారణ్యంలో ఉందన్నమాట. ఇప్పుడు మనకి భద్రాచలం వరకు ఉన్న ప్రాంతము, దాని అవతల ఉన్న దండెవాడ, ఇవన్నీ కూడా ఒకప్పుడు శంభరుడి యొక్క పరిపాలనలో ఉండేవి. అక్కడికి దశరథుడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఘోర యుద్ధం చేశాడు. శంభరుడు మాయావి, అందువల్ల మాయాయుద్ధంలో దశరథుడిని చితక్కొట్టి పడగొట్టేశాడు. దశరథుడి యొక్క భటులు గాయపడిన వాళ్ళందరినీ రాత్రికి వచ్చి రాక్షసులు తినేసేవారు. ఒక రోజున జరిగిన ఘోర యుద్ధంలో దశరథుడు ఒళ్ళంతా బాణాలు దిగిపోయి స్పృహ కోల్పోయాడు. ఆయనకి మెలకు వస్తే రాక్షసుల్ని చంపగలడు. ఈలోపు మెలకు రాకుండానే రాక్షసులు వచ్చి స్పృహ తప్పి రథంలో పడిపోయి సారథి లేకుండా ఉన్న దశరథుడి దగ్గరకు వచ్చి మింగబోయారు. అప్పుడు కూడా ఉన్నదట కైకేయి, అమ్మ బాబోయ్ మా ఆయనకి సారథి లేడు, సారథి చచ్చిపోయాడు, గుర్రాలు మాత్రం రథానికి ఉన్నాయి, మా ఆయన స్పృహలో లేడు, ఇప్పుడు కనుక ఆయన్ని రక్షించకపోతే రాక్షసులు భక్షిస్తారు అని అమాంతంగా రథం తొట్లో కూర్చుని రథం తోలుకుంటూ వెళ్ళిపోయి దూరంగా తీసుకెళ్ళింది. మళ్ళీ అక్కడ కూడా రాక్షసులు వచ్చి ఆయన బాణాలతో కొట్టారు. అప్పుడు కూడా ఇంకా దూరంగా తీసుకుపోయి ఆయనకు ఒంటికి చందనం పూసి చల్లని నీళ్లు చల్లి విసిరికర్రతో విసిరి బాణములు తీసి ఉపచారం చేసింది. దాంతో దశరథుడికి ఓపికొచ్చింది. ఓపికొచ్చాక రాక్షసుని తర్వాత చంపాడు, అది వేరే విషయం. కానీ ఆయనకి విషయం తెలిసింది, నేను స్పృహ కోల్పోయినప్పుడు నా చిన్న భార్య కైక రథము తోలుకొని రాక్షసులకి దూరంగా తీసుకువెళ్ళకపోతే, నా ఒంటికి కుచ్చుకున్న బాణములు తీయకపోతే, నాకు చందనం పూసి నాకు ఆరోగ్యం చేకూర్చి పెట్టకపోతే నేను రాక్షసుల చేతిలో చచ్చేవాణ్ణేమో అనుకున్నాడు. అందుకే ఆయన యుద్ధంలో విజయం వచ్చాక భార్యని దగ్గరికి పిలిచి ముద్దుగా గడ్డం పట్టుకుని, అప్పుడప్పుడు భార్య దగ్గర గడ్డలా పట్టుకుని ప్రేమగా ఏం కావాలో కోరుకో అన్న మొగుడే మొగుడ్ట, తక్కిన మొగుడు మొగుడు కాదని నేను చెప్పలా, రామాయణం చెప్పింది. అందుకని ఈయన ప్రేమగా నీకు రెండు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలో రెండు కోరికలు కోరుకో అన్నాడు. కైక ఏ కారణం చేతనో ఇదిగో భవిష్యత్తులో ఉందిగా, అందుకని అప్పుడు ఇప్పుడు కోరుకోమంటే ఏం కోరుకుంటాను, యుద్ధరంగంలో ఎప్పుడో ఒకప్పుడు కోరుకుంటానులండి, మీరెక్కడికి పోతారు నేనెక్కడికి పోతాను, సమయం వచ్చినప్పుడు ఆ రెండు కోరికలు కోరుకుంటాను అందిట. ఇదంతా నువ్వే నాకు చెప్పే ఉంటుంది, ఇప్పుడు మందర దిక్కుమాలకైకి ఇంటికి రాగానే మందరకి చెప్పింది ఇది. మందరా మందరా, మా ఆయనే రెండు కోరుకోమన్నాడు, ఏం కోరుకోనంటే అట్టే పెడదు, సమయం వస్తుంది అప్పుడు బొట్లో వేసుకుందాం మీ ఆయన్ని అందిట. ఇప్పుడు ఆవిడేమంటుంది, కథైషా తవతు స్నేహాత్ మనస ధార్యతేమయ్య, ఒకప్పుడు నా మీద ప్రేమతో ఈ జరిగింది, ఈ టాప్ సీక్రెట్స్ ఉంటాయే మీ భార్యాభర్తల మధ్య జరిగినవి, ఇవి నువ్వే నాకు చెప్పావు. అందువల్ల ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో ఉన్న కొన్ని రహస్యములు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, మొగుడు పెళ్ళాల మధ్యలో ఇంకొకటి దూరకూడదు. అంతేకాని ఇదిగో మా ఆయన ఇలా అన్నాడని పెళ్ళామేమో ఇంకోటికి చెప్పకూడదు, మా ఆవిడ ఇలా ఉందని ఈ మొగుడు చెప్పకూడదు. అలా చెబితే ఆ రాజ్యం వనవాసం అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. నువ్వేం చేస్తావు, మీ ఆయన్ని ఏదో రకంగా ఇక్కడికి పిలిపించు, నాకు నువ్వు రెండు కోరికలు తీరుస్తానన్నావు, తీర్చు అను. ఏమిటంటాడు ఆయన, అందులో మొదటి కోరిక ప్రకారంగా రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉండాలని కోరుకో, రెండవది నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలను, అప్పుడు రాముడు తప్పనిసరి పరిస్థితుల్లో అడవికి పోతాడు, మీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, అందులో నువ్వు అంటే ప్రేమ, నువ్వు గీచిడి గీడు దాటుతాడా, ఈ బయట అంటే వాడు కలెక్టర్ కానీ ఇంటికి వస్తే పెళ్ళాన్ని దగ్గర చేతులు కట్టుకోవాల్సిందే అని చేస్తానులేండి, బయట కలెక్టర్ కానీ నా దగ్గరకు వస్తే కలెక్టరా అందుట కావిడ, ఇది సరదైన సామెత ఇది. అలాగే బయట మహారాజే, బయట పెద్ద పులే, ఇంట్లోకి వచ్చాక పిల్లి, ఆ మాత్రం భార్య దగ్గర అలాగే ఉండాలని కూడా శాస్త్రం చెబుతోంది. ఇంట్లోకి వచ్చాక కూడా పుల్లే ఉంటే ఎలాగండి, ఇంటికి వెళ్ళగాని భార్య దగ్గరకు వచ్చి ఇలా చేతులు కట్టుకుని నేను కింకరుణ్ణి నన్నేం చేయమంటావు అన్న భర్త ఎప్పుడూ 10 కాలములు సుఖంగా ఉంటాడు అని నేనల్లా, మీలాంటి అనుభూతులు చెప్పారు. ఇది నా అనుభవం కష్టమో మీ అనుభవం, కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మీ ఆయన ఏమైనా నీ చేతిలో కీలు బొమ్మ. మీ ఆయన కోరిక ప్రకారంగా రాముడు అడుగు కడతాడు, రాముడు వచ్చేలోపు మీ అబ్బాయి రాజుగా ఉంటాడు, ఈ 14 ఏళ్లలో భరతుడు ప్రజల్ని బాగా ప్రేమగా పరిపాలించి ఆకట్టుకుని ప్రజల యొక్క హృదయాలను తన వైపు తిప్పేసుకుంటాడు, అప్పుడు ఏమవుతుంది, రాజ్యం స్థిరపడుతుంది. కొంతకాలానికి ప్రజలు ఏమంటారు అన్నమాట, ఇక భరతుడు ఎంత బాగా పరిపాలించాడు, ఇక మళ్ళీ వాడెందుకులే అనుకుంటారు. ఇది ఇవి టెక్నిక్ అనగానే భలే చెప్పావేవు, అయితే మా ఆయన్ని ఎలా రప్పించను అన్నది. దానికి కూడా ఇంకో మాట చెబుతాను, మీకు కోపగృహం అని ఒక గృహం ఉంది. పూర్వం అండి మహారాజులు ఇళ్ళు కట్టించేటప్పుడు వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇంట్లో అన్ని గదులు కట్టించి కోపగృహం కూడా కట్టించేవారు. ఆగ్నేయం దిక్కులో ఉంటుంది కోపగృహం, అక్కడ ఆగ్నేయం, ఇది కోపాగ్నేయం. భార్యకి కోపం వస్తే మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళాలట. మళ్ళీ మగవాడికి కోపం వస్తే ఏం దిక్కులేదు. మగవాళ్ళకు కోపగృహాలు లేవు, ఉన్నది ఒకటే గృహం. కానీ ఆడవాళ్ళకి మాత్రం కోపం వస్తే భార్యకి ఒక గది కట్టేవారు. ఆవిడ గదిలోకి వెళ్ళిపోయి పాత గుడ్లు కట్టుకుని అలంకారాలు తీసి నేల మీద పడుకుంటుందన్నమాట. అది కూడా నల్లగుడ్లు కట్టుకుని, దిక్కుమాలిన బురకాలు ఉంటాయి అలాంటి నల్లగుడ్డ ఒకటి కట్టుకుని అక్కడ పడుకుంటుంది. అలా పడుకుని ఏం చేస్తుందన్నమాట, భర్త రాగానే నేను అలిగి తిని అంటుంది. అప్పుడు ఆయన అలిగి తివ్వ సఖీ ప్రియ కల్లతమానవా అని బతిమాలతాడు. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందన్నమాట, కోపం వస్తే తన్ను తన్నుతుంది. తన్నితే ఏం చేయాలి మళ్ళీ వీడు, అయ్యో తన్నేవా, నువ్వు తన్నితో కూడా నాకు అది మన్ననానాలండి. అందుకే మనం కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి, రోజు కృష్ణుడికి దండం పెట్టడం కాదు, నేర్చుకోవాలి. అందులో కొత్త పెళ్లి కొడుకులు మరీ నేర్చుకోవాలి. ఈ మధ్యనే పెళ్ళి, రెండు మూడేళ్ల క్రితం పెళ్ళి అయినటువంటి భర్తలు ఈ పద్యం తప్పనిసరిగా వినాలి. సత్యభామ కృష్ణుడిని అలా తన్నింది. తనగానే ఏమన్నాడు కృష్ణుడు అంటేనే, ఏ నన్ను తన్నేవా చీపు అన్లా, నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబోని తాచినయది నాకు మన్ననయ్య, చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవిత నముదాకిన నొచ్చు నొచ్చునే ననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కొంతలా. ఎంత అద్భుతమైన పద్యం ముక్కు తిమ్మల గారు రాశారు. నను అంటే దేవతలు కూడా పూజించేంత గొప్పవాణ్ణి నేనే, సామాన్యుడి కాదు. అయినా భవదీయ దాసుని, నీకు మాత్రం దాసుణ్ణి, నువ్వు ప్రేమతో తన్నావు, కోపం కాదు, నీ మనసులో ప్రేమ ఎక్కువైపోయి అలా తాచావు అన్నాడు కృష్ణుడు. అన్న మాట ఏమిటంటే, తన్నావు అనలేదు, తోసావు అనలేదు, తాచుట అంటే శుతిమెత్తగా అలా తోయడం అన్నమాట. అలా ప్రేమగా తాచావు, అది నాకు గౌరవం. నెత్తి మీద కిరీటం పెట్టి పూజించిన దానికంటే, ఉత్తర ద్వార దర్శనం అనే పేరుతో అలంకారం చేసిన దానికంటే నువ్వు ప్రేమతో తన్నడమే నాకు మన్నన. నా బాధల్లా నువ్వు తన్నావని నాకేం బాధ లేదు, కానీ నీ కాలు, నీ అరికాలు పువ్వుల చిగురాకుల కోమలంగా ఉంటుంది. ఆ కోమలమైన పాదంతో నన్ను తన్నావు, తన్నడం వల్ల నీ కాళ్ళు నెప్పెట్టాయేమో నా గరుకైన శరీరానికి తగిలి అని నేను బాధపడుతున్నాను అన్నాడు ఆయన. పెళ్ళాన్ని తన్నితే అలా అనాలి, తన్నావా నా ఒంటిని తన్నడం వల్ల నీ కాలు నెప్పి పెట్టి బాధపడటం లేదు కదా, అయ్యో అని ఆ కాళ్ళు నొక్కి ఒత్తి పట్టాలు చేయించి పూజ చేస్తే అది మంచిదిట. నేనల్లా కృష్ణుడు అన్నాడు ఇంతమాట. ఇంకా అల్కమానవా అరాళ్ళ కొంతరా అన్నాడు ఆయన. అందుకనే ఆ కాపురం అంత హాయిగా సాగింది. అయినా మీరు అంత అనుభవజ్ఞులు నేను మీకు చెప్పండి. కాబట్టి ఎప్పుడూ కూడా క్రోధ గృహంలో ప్రవేశించు. అప్పుడు నీ భర్త వచ్చి ఆ క్రోధ గృహంలోకి వస్తాడు. ఆ కోపం ఇంట్లో నువ్వు కోపించి పడుకుంటే ఆయన వస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఏడిపించు, కోరిన కోరిక కోరు, ఆ కోరిక తీరి తీరుతుంది. రాముడు అడవికి పోతే ఇక నీకు నిష్కంఠకమవుతుంది. భరతుడు హాయిగా రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ వరాలు కోరుకోవడానికి ఇంతకాలానికి సరైన సమయం వచ్చింది. ఇంతకాలం కోరుకోలేదు, కోరుకో అనగానే వెంటనే వీడు ఏమందో తెలుసా, అమ్మ కుబ్జా నువ్వు అనవసరంగా దాసీగా ఉన్నావు, కానీ నిన్ను తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ చేయాలి. ఆవిడ అంది సుస్పష్టంగా, ఎన్ని తెలివితేటలే నీకు అన్నది, నీకెంత కార్యకుశలత్వం ఉన్నది, నా మేలు కోరుకున్నావు కాబట్టి నువ్వు ఇలా అన్నావు కదా అన్నది. అవునవును, అందుకే ఆ మాట అన్నాను, నన్ను పొగడ్డం కాదు, నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రాముడిని అడవికి పంపితే నేను ఆనందపడతాను. మళ్ళీ కైకే ఏముంది, నువ్వు ఇంత మంచి సలహా ఇచ్చావు, ఈ సలహా ప్రకారమే నేను నా భర్తని లోబరుచుకుంటాను, రాముడిని అడవికి పంపుతాను, రాముడు అడవికి వెళ్ళాక నా కుమారుడు పట్టాభిషిక్తుడయ్యాక నీకు సాటి లేనన్ని కానుకలు ఇస్తాను, గొలుసులు ఇస్తాను, నడుముకు వడ్డాణం చేయిస్తాను, నుదుట బంగారు బొట్టు చేయిస్తాను, చంద్రబింబంతో సమానమైన నీ ముఖం, దాని ముఖం చంద్రబింబం అంట, ఆ ముఖం చూస్తే వాంతి చేసుకుంటావు, కిందటి రోజు తన అన్నం కూడా కక్కుకుంటాం కాకరకాయ పులుస్తున్నట్టుగా. అలాంటి ఒకంతో ఏముంటుంది, చంద్రం ఆహ్వయమానేన చంద్రుడి యొక్క బింబంతో సమానమైన నీ ముఖాన్ని చూచి జనమంతా ఆశ్చర్యపోయేలాగా నిన్ను అలంకరిస్తాను అనగానే, ఇదిగో యవ్వనం అంతా వెళ్ళిపోయాక పెళ్లి చేసుకున్నట్టుగా, పని అయిపోయాక నానాయాతన పడినట్టుగా ఉంటుంది నీ మాటలో. ఇప్పుడు కబుర్లు కాదు, ఆలస్యం లేకుండా నీ భర్త ద్వారా నువ్వు సాధించవలసినవి సాధించు అని గట్టిగా చెప్పింది. అప్పుడు ఆమె వెంటనే నగలు తీసేసింది, అలంకారములు తీసేసింది, నల్లని వస్త్రం మాడుగుడ్డ పాతగుడ్డ కట్టుకున్నది. ఇదిగో కుబ్జ, ఇప్పుడే నేను కోపగృహానికి వెళ్ళిపోతున్నాను, రాముడు అడవికి వెళ్ళకపోతే నేను అహంహి నైవాస్తరణ అని నస్రజో, ఈరోజు నుంచి రాముడు అడవికి వెళ్ళకపోతే నేను నగలు ధరించను, హారాలు వేసుకోను, ఒంటికి చందనం పూసుకోను, కాటిక పెట్టుకోను, బొట్టు పెట్టుకోను, అన్నం తినను, నీళ్లు తాగను, కటిక నేల మీద పడుకుంటాను అని ఈ విధంగా అలంకారాలన్నీ తీసింది. కోపగృహానికి వెళ్ళింది, కటిక నేల మీద పడుకుంది. పడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా, కాబట్టి రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.